సార్థకత. రచన కమలా పారిజాతం. అమ్మాయి జీవితానికి పెళ్లే పరమావధి కాదు. ఒకవేళ అదే నిజమైతే ఆ పెళ్లి ఆమె ఇష్టంతో జరగాలి. ఫైర్ బ్రాండ్ రచయిత్రి కమలా పారిజాతం రచించిన ఈ కథ మన తెలుగు కథలు .com లో ప్రచురింపబడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. ఇక కథ ప్రారంభిద్దాం. శ్వేత పిలిచింది నిర్మల నాలుగోసారి. ఇక తప్పదని పుస్తకం పక్కన పడేసి ఏంటమ్మా అంటూ చిరాగ్గా వంటింట్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళింది శ్వేత. మామయ్య ఫోన్ చేశాడు, నీతో ఏదో పనుందట, రేపొకసారి వెళ్ళి రాకూడదు? వెళ్ళకూడదు, రాకూడదు అన్నది శ్వేత గిన్నెలపై మూత తీసి ఏం కూరలు చేసిందో చూస్తూ. ఎందుకే అలా అంటావు? వాడు ఏం చెప్పినా వినిపించుకోమే. తల్లి చచ్చినా మేనమా ఉండాలంటారు, అలాంటోడు ఎందుకు రమ్మంటాడు? నీకేదో మంచి చేయాలనే కదా అన్నది నిర్మల కాస్త కోపంగా. ఫోన్లో చెప్పొచ్చు కదా, నేను చదువుకోవాలి, టైం వేస్ట్ అవుతుంది అన్నది శ్వేత అంతే కోపంగా. అన్నీ ఫోన్లో కుదురుతాయా? ఒకసారి వెళ్తే ఏ, అమ్మమ్మను కూడా చూసినట్టు ఉంటుంది కదా. సరే చూస్తానులేమ్మా. చూస్తానంటే కుదరదు, ఎప్పుడు వెళ్తావో చెప్పు. రేపు వెళ్తాను, ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా, నోట్స్ అవసరం ఉంది, కంబైన్డ్గా మేము చదువుకుంటాం, వచ్చేసరికి లేట్ అవుతుంది అంటూ బయటకు వెళ్ళిపోయింది శ్వేత. ఏం చదువులో ఏమో, పాస్ అయ్యానా ఉద్యోగం చేశానా, ఒక అయ్యే చేతిలో పెట్టి బరువు దించుకుంటే చాలు అని సన్నగా నిట్టూర్చింది నిర్మల. ఇవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు మోసుకొని పోవడం నా వల్ల కాదు. ఏమున్నాయి, 4 చీరలు, 4 తువ్వాళ్ళు, ఇంట్లో నేసినవే కదా అని పంపిస్తున్నా, ఆ మాత్రం మొయలేవా? బ్యాగ్ తీసుకొని మౌనంగా బస్టాప్ వైపు నడిచింది శ్వేత. బస్ ఎక్కి విండో సీట్లో కూర్చొని బయటకు చూసింది. బస్ అప్పుడే కదిలి ముందుకు వెళ్తుంటే శ్వేత ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. ఆ రోజు 10వ తరగతి పరీక్షా ఫలితాలు. మామయ్యకు చెప్పు అని అమ్మ ఊరికే వెంటబడుతుంటే ఫోన్ చేసి క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్తే అన్ని సబ్జెక్ట్స్ క్లియరా అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత కూడా చీటీలు పెట్టుకుని పాస్ అయింది. నా బిడ్డని నీ బిడ్డని కూర్చోబెట్టి పరీక్ష పెడితే నీ బిడ్డకి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దామా అన్నాడు. అయినా అమ్మ ఏమీ అనకపోవడంతో చాలా బాధ అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంటికి వస్తే ఎక్కాలొచ్చా, తప్పు లేకుండా తెలుగు రాస్తావా, ఫలానా దానికి సమాధానం చెప్పు అని ఊరికి విసిగించేవాడు. నా తమ్ముడు తెలుగు పండితుడు, నా బిడ్డ చదువు సంధ్యల గురించి పట్టించుకుంటున్నాడని మా అమ్మ మురిసిపోయేది. ఇంటర్ చదివే రోజుల్లో ఒకసారి అమ్మమ్మను చూద్దామని వెళ్ళాను. మామయ్య అత్తమ్మని పిలిచి ఆ షెల్ఫ్లో సీతాఫలం ఉంది ఇవ్వు అనగానే ఎప్పటిదో ఎండినట్టు పాడైనట్టు ఉన్న పండును తెచ్చి నా చేతికి ఇవ్వబోయింది. నేను వద్దని చెప్పిన వెంటనే వద్దైతే బయటపడే అని అత్తమ్మతో అన్నాడు. నాకు చాలా అవమానం అనిపించింది. పడేయాల్సినది నాకెందుకు ఇవ్వటం? మేము పేదవాళ్ళం, వ్యవసాయం లేదు. అమ్మమ్మ తాతయ్య సంపాదించి మామయ్యను 15 ఎకరాల ఆసామ్యం చేశారు. మగపిల్లవాడని చదివిస్తే ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడయ్యాడు, అందుకే మమ్మల్ని హీనంగా చూస్తాడు. ఎప్పుడూ వాళ్ల పిల్లలతో పోల్చి తక్కువ చేసి మాట్లాడడం ఆయనకు సర్వసాధారణ విషయం. మామయ్య ప్రవర్తనే నాలో కసి పెరిగేలా చేసింది. ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి అని నిర్ణయం తీసుకునేలా చేసింది. కొత్త పనులు వచ్చిందమ్మా, దిగండి అని కండక్టర్ అనడంతో ఆలోచనల నుండి బయటకొచ్చి బ్యాగ్ తీసుకొని బస్ దిగింది శ్వేత. అసలు మామయ్య నన్ను ఎందుకు రమ్మన్నట్టు అని ఆలోచిస్తూ 2 అడుగులు వేసింది. కనుచూపు మేరలో ఇల్లు కనబడుతోంది. ఇంటి ముందు 3 కార్లున్నాయి, ఒకటి మామయ్యది, మరి ఇంకా 2 ఎవరివో అనుకుంటూ వెళ్ళి గేట్ తీసేలోపే శ్వేత అత్త స్వరూప హడావిడిగా వచ్చి శ్వేత చేయి పట్టుకొని బ్యాక్ గేట్ నుండి ఇంటిలోకి తీసుకెళ్ళింది. ఏమైంది అత్తమ్మా, ఎందుకు ఈ తొందర అని స్వరూప చేతిలో నుండి తన చెయ్యి తీసుకొని బ్యాగ్ కింద పెట్టి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది శ్వేత. తొందరే మరి, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, ఇలా కూర్చుంటే కాదు, వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొనరా అంది స్వరూప. ఎందుకు, నా కోసం ఎవరెదురు చూస్తున్నారు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అంది శ్వేత అసహనంగా. ముందు నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, టైం లేదు అని బలవంతంగా లేపి వాష్రూమ్లోకి పంపించింది స్వరూప. చేసేదేం లేక మొహం కడుక్కొని బయటకు వచ్చింది శ్వేత. ఈ చీర కట్టుకో. కట్టుకోవచ్చా లేక నేను కట్టాలా అన్నది స్వరూప. ఇవన్నీ ఎందుకు, విషయం ఏంటో చెప్పత్తమ్మా అంది శ్వేత మొహం తుడుచుకుంటూ. చెప్పకూడదని కాదు తల్లి, వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది, ఎంతసేపని కూర్చుంటారు, అలా వెయిట్ చేయించడం బాగుంటుందా అన్నది స్వరూప. వాళ్ళు వాళ్ళు అంటావు, వాళ్ళెవరో చెప్పమే అంది శ్వేత చిరాగ్గా. ఇంకెవరు, నిన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళు, మంచి ఆస్తిపరులు. ఏదోలా ఈ సంబంధం ఓకే అయితే మీ అమ్మా నాన్నలకు భారం తీరిపోతుంది. మీ మామయ్య కొలీగ్ తీసుకొచ్చిన సంబంధం, ఏదో మామయ్య మంచితనం వల్ల ఈ సంబంధం వచ్చింది. ఇది వదులుకుంటే మీ నాన్న ఇంతకన్నా మంచిది తేలేడు. 2-3 కంపెనీలు ఉన్నాయట, అలాంటి వాళ్ళు కట్నానికి ఆశపడరు. కట్నమే అనుకుంటే మన సంబంధానికి వచ్చేవాళ్లే కాదు, మనం కాదంటే వేరే వాళ్ళు రెడీగా ఉన్నారట. మీ మామయ్యే నా మేనకోడలు ఉందని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాడట. ఇంకేం ఆలోచించకు, త్వరగా కానివ్వు అంది స్వరూప. పెళ్లి చూపుల కోసం రమ్మన్నారా? ముందే చెప్తే నేను రాకపోదును. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని ఎవరు చెప్పారు? అంతా మీ ఇష్టానికి నిర్ణయం తీసుకోవడమేనా? అంది శ్వేత కోపంగా. అయ్యో, ఇప్పుడు కోప్పడితే పనులు కావే తల్లి. అవతల మీ మామయ్య పిలుస్తున్నాడు, ఇవన్నీ తర్వాత మాడొచ్చు, ముందు పద అన్నది స్వరూప తొందరపెడుతూ. అయితే నేను ఇలాగే వస్తాను, చీర పూలు అవసరం లేదు అన్నది మనసులో బాధపడుతూ. సరే ఏదో ఒకటి అనుకుంటూ శ్వేతను తీసుకెళ్లి చాప మీద కూర్చోబెడుతుండగా, పర్లేదమ్మా ఈ కుర్చీ ఖాళీగానే ఉంది కదా అంటూ అందులో కూర్చోబెట్టు, మాకు అటువంటి ఫార్మాలిటీస్ లేవు అన్నాడు వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి. నిప్పుల కొంపట మీద కూర్చున్నట్టు కుర్చీలో కూర్చొని ఎవరిని చూడడం ఇష్టం లేక తల వంచుకుంది శ్వేత. కొంచెం సేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, వెంకటేశ్వరరావు గారు, అమ్మాయి వయసు ఎంత అన్నాడు పెళ్లి చూపలకని వచ్చిన వ్యక్తి, శ్వేత మామయ్యను ఉద్దేశించి. 24 ఉంటాయి, ఈ ఉగాదికి 25 వస్తాయి అన్నాడు వెంకటేశ్వరరావు. కాసేపు కూర్చొని, సరే ఆలోచించుకొని చెప్తాం అని బయటకు నడిచారు వచ్చిన వాళ్ళు. వారితో పాటు వెంకటేశ్వరరావు కూడా బయటకు వెళ్ళాడు. ఎలా ఉన్నాడు, నీకు అతడు నచ్చాడా శ్వేత అంది స్వరూప. అందులో ఇద్దరు ముసలివాళ్ళు ఉన్నారు, ముగ్గురు 40 దాటిన వారు. నన్ను చూడ్డానికి వచ్చింది ఎవరసలు అన్నది శ్వేత ఆశ్చర్యంగా. అదే గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు కదా అతనే, 20 సంవత్సరాల క్రితం పెళ్ళైందట, భార్య చనిపోయి 2 సంవత్సరాలైందట. ఒంటరిగా ఎలా ఉంటావని అందరు బంధువులు వెంటపడితే పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. కొంచెం బట్టతల ఉందనుకో, అదేమంత పెద్ద విషయం కాదు. మగవాడు తొందరగా ముసలివాడు కాడు కాబట్టి వయసు గురించి ఆలోచించాల్సిన పని లేదు. అతను ఒప్పుకుంటే నీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు, కాలు మీద కాలేసుకొని మహారాణిలా బతకచ్చు. ఏం లేనోణ్ణి చేసుకుంటే పెట్టి పొయ్యలేక మీ అమ్మా నాన్నలు ఇబ్బంది పడతారు. నువ్వు ఉద్యోగం చేయాల్సిన అగత్యం లేదు, ఏమంటావు అని స్వరూప అంటుండగా కోపంగా వచ్చాడు వెంకటేశ్వరరావు. చీర కట్టుకుంటే బాగుండేది కదా, చిన్నగా కనపడుతోందట, 24 కూడా ఉండవట, నా పక్కన కూతురులాగా ఉంటుంది అని అంటున్నాడు. ఏ గంధాలనో దూకి సావుర్రి, ఏదో నా తోడబుట్టి నాకు ఒక కష్టం అవుతుందని ఎంతో కష్టపడి తెచ్చిన ఈ సంబంధం, రేపు చెప్తామని వెళ్ళిపోయారు, ఇంకేం చెప్తారు అన్నాడు బుసకొడుతూ. పోనీలేరా, రేపు చెప్తారంటున్నావు కదా, ఆలోచించుకొని చెప్తారులే. నువ్వు తిందురా అమ్మ, ఎప్పుడు తిన్నావో ఏమో అన్నది అనసూయమ్మ శ్వేతను కుర్చీలోంచి బలవంతంగా లేపుతూ. ఆ తిండి మా ఇంట్లో కూడా ఉందిలే అమ్మమ్మ, అన్నానికి మొహం వాచేయం లేము అంటూ గబగబా బయటకు నడిచి బస్ ఎక్కింది శ్వేత. ఏమో అనుకున్నా గానీ నీ కూతురు అసాధ్యురాలే అక్క, ఎవరెంత అంటున్నా పట్టుబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టేసింది. నా మేనకోడలు పోలీస్ ఇన్స్పెక్టర్ అంటే నాకు చాలా గర్వంగా ఉంది. మామకు తగ్గ కోడళ్ళు, మన చుట్టాల్లో మా ఇద్దరికే గవర్నమెంట్ ఉద్యోగాలు. మేము మీ కాళ్ళు మొక్కేటోళ్ళం కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నా కొడుకుకు చేసుకునేవాడిని. అయినా ఆ ఉద్యోగం చూసి ఎవడో ఒకడు చేసుకోకపోతాడా? ఇక మంచి అబ్బాయిని చూసి 4 అక్షింతలు వేసి చేతులు దులుపుకుంటే అయిపోతుంది అన్నాడు వెంకటేశ్వరరావు ఆనందంతో తబ్బిబ్బవుతూ. మీకంత శ్రమ అక్కర్లేదు మామయ్య, ఆడపిల్లలకు పెళ్లే పరమావధి, పిల్లల్ని కనడమే పరిపూర్ణత, అదే సార్థకత అనే సోది చాలా విన్నాను. ఆడపిల్ల పుట్టిందంటే చాలు, ఆ క్షణం నుండి పెళ్ళి పెళ్ళి అని చావగొడతారు, ఇంకా జీవితంలో మరే ఆశయాలు లేనట్టు. పెళ్లే జీవితానికి ఆశయం పరమార్థం అన్నట్టు. నాకంటూ ఒక మెదడుంది, దానికి ఆలోచనలున్నాయి. నా భావాలను అర్థం చేసుకునే వ్యక్తి ఎదురైనప్పుడు చూద్దాంలే మామయ్య అంటున్న కోడల్ని తెల్లబోయి చూశాడు వెంకటేశ్వరరావు. శుభం. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.